ప్రియమైన ఆత్మ బంధువులారా, సన్యాసం అనేది మనసుకు సంబంధించిన విషయం. మీరు పని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోక్కర్లేదు. ఎవరి పని వారు శ్రద్ధగా చేసుకోవచ్చు. పని ద్వారా మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటూ పని ద్వారా పొందవలసింది పొందవచ్చు. అంటే పని విడిచిపెట్టేస్తే జ్ఞానం వస్తుందని ఎవరు అనుకోవద్దు. పనికి జ్ఞానానికి విరోధం లేదు. కర్మఫలం ఆశించకుండా పనిచేస్తే ఫలితం వస్తుంది, మనస్సు కూడా పవిత్రమవుతుంది, ఏకాగ్రం అవుతుంది. కర్మఫలం ఆశించినంత మాత్రం చేత రాదని కాదు. ఆశించినా ఆశించకపోయినా వచ్చేది దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఫలితం వస్తుంది. ఆశించకుండా ఉంటే చిత్తశుద్ధి అవుతుంది, మనస్సుకు పవిత్రత అవుతుంది, మనస్సుకు ఒక నిర్మలత్వం వస్తుంది, మనస్సు పొగచూపదు. కర్మఫలం ఆశించకుండా ఉంటే మనకి పవిత్రతోటి ఏకాగ్రతతోటి రెండు అవసరం, నిర్మలత్వం ఒకటి అవసరం. ఈ భౌతికం ఆధ్యాత్మిక రెండు వేరు అనుకోవద్దు. భౌతికంగా మనకు వచ్చే మంచి ఆలోచనలు, మంచి మాటలు, అయితే మంచి సంకల్పాలు, మనం చేసే మంచి పనులు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక అభివృద్ధికి సహకరిస్తాయి. ఇది వేరు అది వేరని అనుకోవద్దు. ఇది ఒక ప్రపంచం అంటే ఒక ట్రైనింగ్ గ్రౌండ్. మన మనస్సును పవిత్రం చేసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. మనకు తెలిసిన విషయాలని ఆధారంగా చేసుకుని తెలియని విషయం తెలుసుకోవాలి. మన శరీరం పుడుతుంది, శరీరం పెరుగుతుంది, శరీరం చనిపోతుంది. సత్యం అనేది శరీరం లాంటిది కాదు, సాంఘిక పరిస్థితులు లాంటిది కాదు, అది పంచభూతాల మీద జీవకోటి మీద ఆధారపడి ఉన్నది కాదు. అది స్వతంత్రమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది, వివేకవంతమైనది, జ్ఞానమైనది. మన శరీరం ఎలా పుడుతుందో అలా పుట్టేది కాదు. అది ముందు ఫండమెంటల్గా మీకు అది అర్థం అవ్వాలి. శరీరం ఎలా పుడుతుందో సత్యం అలా పుట్టదు. శరీరం ఎలా చనిపోతుందో అలా చనిపోదు. శరీరం పుడతాను కాబట్టి చనిపోతాను. సత్యం అనేది ఒకటిగా ఉంటుంది, దాని పుట్టదు, దానికి చావు లేదు. అదే బ్రహ్మమనం కూడా అంటారు. అదే ఈ సూర్యుడు ప్రకాశించిన పంచభూతాలు వాటి పనులు వాటి పని చూస్తున్నా, ఈ జీవుల్ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి జీవకోటిని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, దాన్నే బ్రహ్మము అని పిలుస్తారు, పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమనే మనం సత్యం. సత్యం అంటే వ్యవహారిక సత్యం కాదు, అబ్సల్యూట్ ట్రూత్, పారమార్థిక సత్యం. అదే మొత్తం క్రియేషన్ అంతా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది అంతటా ఉంది మన హృదయంలో కూడా. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికే మన సాధన. కొంతమంది అంటే ఉంటారు సాధన చెయ్యాలి, సాధకుడు ఉన్నంతకాలం సాధన చెయ్యాలి, సాధకుడు లేనప్పుడు సాధనతోడు పని లేదు. ఎంతకాలం అయితే మన సాధన చేసేవాడు లోపల ఉన్నాడో అంతకాలం మనం సాధన చేయాలి. సాధన చేసేవాడు లోపల లేనప్పుడు సాధనతోటి పని లేదు. శరీరం ఉంటే మందు వాడాలి, ఏదైనా రోగం వస్తే ఆ శరీరమే లేని వాడికి మందుతోటి పని లేదు. అయితే ఫండమెంటల్గా మీరు ముఖ్యంగా ప్రాథమికంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అనుకరణ వద్దు. ఎవరో అది చేశారు మనం అలా చేయాలని అలా వద్దు, అనుకరణ వద్దు. ఆధ్యాత్మిక రంగంలో కూడా అనుకరణ వద్దు. మనకున్న అవకాశాలని, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలని, మనకున్నటువంటి వనరుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుంటే ముందు మనకు సత్యాన్వేషణ చేయాలనే బుద్ధి కలుగుతుంది, సహృదయం కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది. భగవంతుడు మనకేదైతే గిఫ్ట్స్ ఇచ్చాడో వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రాథమికంగా మేము అంత సాధన చేశాం, ప్రాణాయామం చేశాం, అదే ధ్యానం చేస్తున్నాం, అది ముఖ్యం కాదు. మంచిదే ప్రాణాయామం, మంచిదే ధ్యానం, మంచిది అని మనోనిగ్రహానికి సహకరిస్తాయి, మనసు నియమించుకోవడానికి సహకరిస్తాయి. కానీ ఒకటి మనస్సు, రెండు మాట, మూడు చేత. మీరు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఈ మూడు ఒకటిగా ఎవరికైతే ఉండవో వాడికి ఆత్మజ్ఞానం కలగదు. ఒకటి మనస్సు, రెండు మాట, మూడు చేత. ఈ మూడు ఒకటిగా ఉండాలి. ఒకటిగా ఉంటే మీరు చేసే సాధన రాణిస్తున్న కానీ, లేకపోతే మీరు చేసే సాధన రాణించదు, చేసిన సక్సెస్ అవ్వలేరు. మనం ఆలోచించేది మాట్లాడగలగాలి, మాట్లాడేది చేయగలగాలి. ఎంతవరకు అంటే మనం చేయగలిగాం, అప్పుడు మనం ఈశ్వరుని దయకి పాత్రలు అవుతాం. అంతా మనస్సులోనే ఉంది. అదే పెద్దలు చెప్తూ ఉంటారు, నువ్వు ఎక్కడన్నా నీ మనస్సు కనుక అణిగి ఉంటే ఎక్కడనే నీ రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి. మనస్సు అణిగి ఉండాలి. ఈ మనస్సును బట్టే ప్రపంచం ఉంది. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు, మనం అందరం ఎక్కడ ఆలోచన విధానంలో, సత్యాన్వేషణలో మనం అందరం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే, ఒకటి లోకం, మనకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం క్రియేషన్ అంటే పంచభూతాలు, అంతే కదా ప్రపంచం అంటే పంచభూతాలు, పై ఎలిమెంట్స్, సూర్యుడు, చంద్రుడు, తర్వాత భగవంతుడు. భగవంతుడు ఉన్నాడో లేడో ఉన్నాడని అంటున్నాం, అదే మనం భక్తులం కాబట్టి మనం నమ్ముతున్నాం. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకుంటున్నాం. ఎనర్జీ అంటే సృష్టిని నియమించేవాడు ఒకడు ఉండాలి, అడ్మినిస్ట్రేటర్ ఉండాలి ఒకడు, ఈ పంచభూతాలు నియమించేవాడు, ఈ ఖగోళాన్ని నియమించేవాడు, స్టార్స్ నియమించేవాడు, ఈ శరీరం భూమి మీద ఎంతకాలం ఉండాలి, ఆ శరీరం ఎప్పుడు చనిపోవాలి, దాన్ని నియమించేవాడు ఆ ఈశ్వరుడు ఒకడు ఉంటాడు. ఈశ్వరుడు అంటే అర్థం ఏంటంటే జీవకోటిని వారి వారి ప్రారంభాన్ని అనుసరించి ఆడించేవాడిని ఈశ్వరుడు అంటే ప్రభువు, ఈశ్వరుడు అంటే యజమాని, ఈశ్వరుడు అంటే నియమించేవాడు. అంటే ఈ పంచభూతాలని, మన జీవకోటిని, మనకి రాబోయే జన్మ ఎక్కడ ఇవ్వాలి, బాడీని ఎక్కడ ఇవ్వాలి, కర్మఫలాన్ని ఎక్కడ సంయోగం చేయాలి. మీరు ఇప్పుడు ఏదో ఒక మంచి పని చేయొచ్చు, చెడు పని చేయొచ్చు, మంచి పనికి ఫలితం ఉంటుంది, చెడు పనికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మళ్ళీ ఏ జన్మలో మీకు అది అనుసంధానం చేయాలి జీవుడికి, ఇదంతా అడ్మినిస్ట్రేటర్ చూస్తాడు. ఎవడి వాడిని ఈశ్వరుడు అని పేరు పెట్టారు. తర్వాత జీవుడు ఏ మతమైనా ఈ మూడేకల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి దేవుడు, రెండు లోకము, మూడు జీవుడు. జీవుడు అంటే మనం, జీవుడు అంటే నేను నేను అంటున్నా, మన మనస్సు అనమాట. మన మనస్సే జీవుడు. మనలో ఉన్న ఇష్టాలు, మనలో ఉన్న అయిష్టాలు, భగవంతుడు ఉన్నాడని లేదా భగవంతుడు లేడని, లోకం ఉందని, లోకం ఉందని ఎప్పుడు లోకం మనకు చెప్పలేదు. మనం అంటున్నాం లోకం ఉందని, భగవంతుడు వచ్చి మన దగ్గరకు వచ్చి నేను ఉన్నానని ఆయన చెప్పలేదు, మనం అంటున్నాం ఆయన ఉన్నాడని. కానీ తెలిసింది ఏంటంటే ఏ ప్రపంచం ఉందని ఏ నేనైతే చెప్తాందో, భగవంతుడు ఉన్నాడు అని ఏ నేనైతే చెప్తాందో, అంటే నేనంటే ఇక్కడ మనసు, ఏ మనసు అయితే చెప్తాందో, ఏ జీవుడు అయితే చెప్తున్నాడో, వీడి గురించి తెలుసుకోవటం మానేసి జీవుడు యొక్క స్వరూపం తెలుసుకోవటం మానేసి, మనసు యొక్క స్వరూపం తెలుసుకోవటం మానేసి, మనోమూలాన్ని తెలుసుకోవటం మానేసి, ఏది ఉదయించిన తర్వాత, ఏది వచ్చిన తర్వాత లోకం వస్తుందో, ఏది వచ్చిన తర్వాత దేవుడు వస్తున్నాడో, ఏది వచ్చిన తర్వాత దేహభావన వస్తుందో, ఏది ఉదయించిన తర్వాత పుణ్యపాప కర్మలు వస్తున్నాడో, ఏది ఉదయించిన తర్వాత ధర్మమని అధర్మమని ద్వైతం వస్తుందో, దాన్ని తెలుసుకోవటం మన అందరూ, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం మనం అందరం వదిలేసి, కొంతమంది భగవంతుడు ఉన్నాడా లేడని ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచించేవాడు ఎవడు? కొంతమంది ఈ లోకం ఉందా లేదా, ఉంటే ఎంతకాలం ఉంటుంది ఈ లోకం అని ఈ లోకం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ భూమి ఎంతకాలం ఉంచుంది, ఈ ప్లానెట్ ఎంతకాలం ఉంచుంది, ఇంకెంతకాలం ఉంటుంది ఈ భూమి, ఇలా లోకం గురించి ఆలోచించాలి. లోకం గురించి ఆలోచించే నా గురించి, దేవుడి గురించి ఆలోచించే నా గురించి నేను ఆలోచించుకోవడం మానేశాను. అదే మన అందరం చేస్తున్న పొరపాటు. ఇక్కడ ఇక్కడ ఉన్న మనస్సు జీవుడు ఉన్నాడు. ఇక్కడ మనకు నేననే తలంపు ఉంది. ఆ నేననే తలంపై చెప్తుంది ఏమి, అక్కడ దేవుడు ఉన్నాడని ఇక్కడ లోకం ఉందని. మన గాఢని ఏది అణిగి మనస్సు అణిగిపోతే గాఢన దగ్గరలో మన మనస్సు అణిగిపోతుంది. అక్కడ దేవుడి గురించి లోకం గురించి ఆలోచించం. మనసు అణిగిపోయింది, అడిగిపోయినప్పుడు కూడా మనం ఉన్నాం గాఢం ఇద్దరు, శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. దేవుడి గురించి ఆలోచించాం, లోకం గురించి ఆలోచించాం, మన శరీరం గురించి ఆలోచించాం, కాలం గురించి ఆలోచించాం, పూర్వజన్మ గురించి ఆలోచించాం, పునర్జన్మ గురించి ఆలోచించాం, పుణ్యపాపాల గురించి ఆలోచించాం. కానీ ఏమి, ఈ ఆలోచన లేనప్పుడు, ఈ తలంపులు లేనప్పుడు, ఈ సంస్కారాలు లేనప్పుడు, ఈ వాసన లేనప్పుడు కూడా మనం గాఢ నిద్రలో శాంతిగా ఉన్నాం. అంటే ఇప్పుడు జీవుడి గురించి మనం ఆలోచించిన, ఈ మనస్సు గురించి ఆలోచించడం మానేశాం. ఈ మనస్సు కల్పించిన విషయాల గురించి ఆలోచిస్తున్నాం. అంటే మనం మన మన మనోమూలంలో ఉన్న వస్తువు కంటే మనస్సు కల్పించి, మనస్సే విషయాన్ని కల్పిస్తుంది, మళ్ళీ ఆ విషయాలకి మనం ఆకర్షించబడతాం. అదే భగవంతుడు చెప్తాడు గీతలో, నువ్వు ప్రపంచంలో అనేక భోగాలు ఉన్నాయి, ఇవన్నీ కల్పించబడినటువంటి భోగాలు. నువ్వు ఇందులో ఏ భోగానికి ఆకర్షించబడ్డా నీ మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది సాధ్యమైనంతవరకు సాధారణ ప్రయోజనం ఏంటంటే, నీకు ఉండవలసిన యోగ దృష్టి కానీ భోగ దృష్టి కాదు. ఆహారం కడ జాగ్రత్తగా ఉండి, మాట కడ జాగ్రత్తగా ఉండి. కొంతమంది ముందు మాట్లాడతారు, తర్వాత ఆలోచిస్తారు. ఇంగ్లీష్లో సామెత ఉంది, నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి చెయ్యి, కానీ మాట్లాడేటప్పుడు ఒకసారి కాదు, రెండుసార్లు ఆలోచించి మాట్లాడు. పని చేసేటప్పుడు మటుకు ఒకసారి ఆలోచించి పని చెయ్యి, కానీ మాట దగ్గరికి వచ్చేటప్పుడు ఒకసారి కాదు, రెండుసార్లు ఆలోచించి, మూడుసార్లు ఆలోచించి మాట మాట్లాడు. అంటే మాట కూడా మనం నియమింపబడి ఉండాలి. మనకు పుణ్యం తీసుకొచ్చినా దోషం తీసుకొచ్చినా మూడే, ఒకటి మనస్సు, రెండు వాక్కు, మూడు శరీరం. ఈ మూడాటిని మనం పవిత్రం చేసుకోవడానికే సాధన. అంటే ఈ మూడు మనకు తెలుస్తున్నాయి, ఈ మూడాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ బాగా అర్థం చేసుకోండి, తొందరపడద్దు, పిచ్చ చేష్టలోకి వెళ్ళకండి. ఈ మూడాటిని మీరు బాగా అర్థం చేసుకుంటూ మన అర్థాన్ని శరీరం తెరుస్తాను, మనస్సు తెరుస్తాను, మన మాట తెరుస్తుంది. ఈ మూడు మనకు అందుబాటులో ఉన్నాయి, మూడు తెలుస్తున్నాయి. ఈ మూడాటిని మనం మ్యాక్సిమం ఉపయోగించుకుని ఏదో ఉంది హృదయంలో ఉన్నానని భగవంతుడు చెప్తున్నాడు. భగవద్గీతలు ఏమన్నాడంటే అహమాత్మా గుడాకేశ సర్వభూత శ్రేష్ఠత, నీకు తెలుసున్నా నీకు తెలియపోయినా మీ అందరూ హృదయంలో ఉన్నాను నేను. అది నీకు తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. తెలిస్తే శాంతి, తెలియకపోతే అశాంతి. తెలిస్తే సుఖం, తెలియకపోతే అసుఖం. తెలియకపోతే చీకటి, తెలిస్తే వెలుగు. తెలిస్తే ఆనందం, తెలియకపోతే దుఃఖం. నీకు ఎప్పుడైతే తెలిసిందో దుఃఖం లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతావు. మీ అందరి హృదయాల్లోనూ ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. చెప్పటమే కాదు, మీరు లేని విషయాల మీద మనసు పెట్టకండి. ఏదైతే ఉందో, నువ్వు లేదు లేని దాన్ని ఉంది ఉందనుకున్నా ఉండదు. ఉన్నదాన్ని నీకు ఇష్టం లేక లేదు 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 అనుకున్నా ఉన్నది లేకుండా పోదు. లేనిదేదో లేదు, ఉన్నదేదో ఉంది. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. అర్జునా, ఇది నిశ్చయం, దిస్ ఇస్ సర్టెన్. ఎందుకు అనుమానిస్తావు? ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఇది ఫైనల్ వర్డ్, ఇది లాస్ట్ వర్డ్, ఇది ముగింపు మాట, ఆ చివరి మాట. దీనికి మధ్యవర్తులతో పని లేదు, అది నీ హృదయంలోనే ఉంది. కానీ భగవంతుడు ఒక సున్నితమైన విషయం చెప్పాడు. మీ మనసు ఎక్కడ పెడుతున్నారు? లేని విషయాల మీద పెడుతున్నారా, ఉన్న విషయం మీద పెడుతున్నారా? మన అందరికీ తెలుస్తుంది కదా, మీరు పైకి చెప్పొద్దు మన మనసు ఎక్కడ పెడుతున్నాం మనకు తెలుస్తుంది కదా. మనస్సు సత్యము కాని ధరమే మనస్సు పెడతాం, సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎలా సాధ్యం? మద్రాసులో రైల్లో కూర్చుని కలకత్తా వెళ్ళాలనుకుంటే ఎలా పెడతాం? నువ్వు ఉన్న దాని మీద నీ మనస్సు పెట్టడం లేదు, లేనిగా లేని విషయాల మీద పెడుతున్నావు. మనస్సు కల్పించిన విషయాల మీద మనస్సు పెడుతున్నావు, కానీ మనోమూలం ఉన్నటువంటి ఆ సద్వస్తువు మీద, సత్యం మీద, పరబ్రహ్మం మీద నీ మనస్సు పెట్టడం లేదు. ఏదైతే ఉందో అక్కడ నీ మనస్సుని పెట్టు, అదే సాధన. ఏదైతే లేదో అక్కడ నీ మనసు పెడితే అది సాధన కాదు. దానివల్ల నీకు వచ్చేది యోగం కాదు, రోగం వస్తుంది. ఇంత స్పష్టంగా భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. అయితే మీరు ఎక్కడికి పారిపోండి, మీ ఇంటికాడ చేసుకునే పని మీరు శ్రద్ధగా చేసుకోండి, మీ డ్యూటీ మీరు చేయండి. అది భగవంతుడి ఇచ్చిన పని అనుకోండి, భగవంతుడి మీకు నియమించిన పని అనుకోండి. భగవంతుడి దృష్టిలో చిన్న పని పెద్ద పని అని లేదు. మన చేతికి ఏ పని అయితే అప్పగించాడు భగవంతుడు, మనకు ఏ పని అయితే మన శరీరాన్ని నియమించాడు పని చేయమని, ఆ పని ప్రేమగా చేయాలి, ఇష్టంగా చేయాలి, శాంతిగా చేయాలి, క్రోధం లేకుండా చేయాలి, ఉద్రేకం లేకుండా చేయాలి. నిర్మూలంగా చేస్తే ఇక్కడున్నటువంటి పరబ్రహ్మం యొక్క దయకి నువ్వు పాత్రుడవుతావు. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న పరబ్రహ్మం యొక్క ఆ పరమాత్మ యొక్క దయకి పాత్రుడయ్యావో, ఆ పరమాత్మ నీకు ఎరుకుపడుతుంది, తెలియపడుతుంది. అది నీ కడసారి జన్మ, మళ్ళీ నువ్వు ప్రకృతిలోకి రావాల్సిన పని లేదు. ఎవరు చెప్పినా, చివరికి నేను చెప్పినా, మరొకరు చెప్పినా, మీరు సొంతంగా ఆలోచించుకోండి. ఈ బుడబుక్కల మాటలు వేసుకొని తిరగద్దు. ఎవరు చెప్పినా మీకు భగవంతుడు అందరికీ మెదడిచ్చాడు, మీరు ఆలోచించుకోండి. మన కాళ్ళతో నడుస్తాం, చేతులతో పని చేస్తాం, అలాగే భగవంతుడు మనకు మెదడు కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆలోచించుకోవడానికి. అంటే సైన్స్ కూడా ఏం చెబుతుందంటే, మెడికల్ సైన్స్ కూడా, శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, కానీ మానవుడు మెదడు చాలా తక్కువ ఉపయోగించుకుంటాడు. నోరును ఎలా ఉపయోగించుకుంటున్నామో, కళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నామో, చేతులు ఎలా ఉపయోగించుకుంటున్నాము, లెగ్స్ ఎలా ఉపయోగించుకుంటున్నాము, అలాగే మెదడు కూడా ఇచ్చాడు. కానీ మెదడుని మనిషి బాగా ఉపయోగించుకోవటం లేదు, బాగా తక్కువ ఉపయోగిస్తున్నాడు. దానికి కారణం స్వామర్థన. మనకి కాలం విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు, చదువు విలువ తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, సమాజంతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, సమాజంతో మనకి ఎంతవరకు అనుబంధం ఉండాలి, ఎంతవరకు ఉండకూడదని తెలియదు, సైకాలజీ తెలియదు, సోషియాలజీ తెలియదు, తెలుసుకోవాలనే ప్రయత్నం లేదు, ఆ జిజ్ఞాస లేదు. అది దురదృష్టం. జిజ్ఞాస లేకుండా జ్ఞానం రాదు. తెలుసుకోవాలనే కాంక్ష లేకపోతే మీకు ఏది తెలియబడదు. వ్యవహారిక విషయాలే తెలియబడవు, భౌతిక విద్యలే తెలియబడవు. ఇక్కడ అభౌతికమైనది, ఇక్కడున్న వస్తువు అభౌతికమైనది, అలౌకికమైనది. నీ మనసుకు అందదు, నీ మాటకు అందదు, నీ ఇంద్రియాలకు అందదు. అది లేదని దానికి రూపం లేదు, దానికి నామం లేదు. కానీ రూపాన్ని నామాన్ని ఉపయోగించుకుని, నీకు తెలుసున్నటువంటి రూపాలని నామాలని జాగ్రత్తగా ఉపయోగించుకుని, తెలుసుకున్నటువంటి నీ బుద్ధిని నీ మనస్సుని జాగ్రత్తగా ఉపయోగించుకుని, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకుని, సద్గురువుల పఠనం చేస్తూ, సత్పురుషులతో సహవాసం చేస్తూ, నీకు తెలియనటువంటి అది నీవై ఉన్నావు. పరబ్రహ్మం ఏమంటాడో నీ హృదయంలో ఉండటమే కాదు, అది నీవై ఉన్నావు. నీకు తెలుసున్న అదే నువ్వు, నీవుగా ఉన్న తెలియపోయిన అదిగానే ఉన్నావు నువ్వు. అది నీ అనుభవంలోకి తెచ్చుకోవడానికే ఈ సత్సంగ సమావేశాల యొక్క లక్ష్యం. అంచేత నోన్ను బాగా ఉపయోగించుకుని అన్నంలోకి నువ్వు ప్రయాణం చేయి. భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలను బాగా ఉపయోగించుకో, కాలాన్ని వేస్ట్ చేయొద్దు. మీరు శరణాగతి మార్గం నీకు అర్థమైనా? మీరు ఏసీలో ఉన్నప్పుడు మీ శరీరం ఎలా ఉందో, ఏసీ రూమ్లో ఉన్నప్పుడు మీ శరీరం ఎలా ఉంటుందో, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నా, మీ మనస్సు కూడా అంత కూల్గా ఉంటుంది, అంత క్వాలిటీగా ఉంటుంది, అంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. తర్వాత మీకు ఆధ్యాత్మిక రంగంలో ఆత్మవిశ్వాసం ఎన్నడూ చెడగొట్టకూడదు. మీరంటే ఇష్టమైన వాళ్ళు జనరల్గా మిమ్మల్ని చూసి ఎవరైనా అసూయపడుతున్నారనుకోండి, మీ ఆత్మవిశ్వాసాన్ని చెడగొట్టడానికి ముందు ప్రయత్నం చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం కనుక అప్పుడు మీకు చెడిపోతా అంటే వాళ్ళ చేత మీరు ఓడిపోతున్నారని అర్థం. ఆత్మవిశ్వాసం ఎన్నడూ మనిషి పోగొట్టుకోకూడదు. ఆత్మవిశ్వాసం లేకుండా, ఆత్మ బలం లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు భగవంతుడి మీద నమ్మకం ఎలా కలుగుతుంది? పరబ్రహ్మ మీద నీకు నమ్మకం ఎలా కలుగుతుంది? పరమాత్మ మీద నీకు నమ్మకం ఎలా కలుగుతుంది? అయితే నీకు ముందు జీవుడు తెలుస్తున్నాడు, తెలియని విషయాలు వదిలే, వీరిని నువ్వు పట్టుకో, ఈ జీవుడు యొక్క మూలాన్ని తెలుసుకో, మనస్సు యొక్క మూలాన్ని తెలుసుకో, ఆ జీవలక్షణాలను తొలగించుకో. నీకు జీవలక్షణాలు తెలుస్తున్నాయి కదా, నీ లక్షణాలు ఏంటి, నీ జీవలక్షణాలు ఎలా ఉన్నాయి నీకు తెలుస్తున్నాయి కదా, అవి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. తెలుసునే తెలుసుకోవడానికి తొలగించుకోవడానికి ఇది ఫారిన్ మ్యాటరు, ఈ విషయం మనకు ఉపయోగపడదు, దీనివల్ల మన మనస్సు పొల్యూట్ అవుతుంది అని ఏదైతే నీకు ఇబ్బంది పెడుతున్నాయో, ఏ బలహీనతలైతే నీ మనస్సును బాహ్యముఖానికి చేస్తున్నాయో, ఆ బలహీనతను తొలగించుకోవటమే సాధన. అంటే రాంగ్ థింకింగ్ నుంచి, ఆ సెపరేట్నెస్ నుంచి, రాంగ్ హ్యాబిట్స్ నుంచి విడుదల పొందటమే సాధన. అంటే ఇప్పుడు నాకేదో తలంపు వస్తుంది. తలంపు ఎందుకు వస్తుంది? మనందరం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ చాలా బ్రెయిన్స్ ఉన్నాయి, కానీ అందరికీ ఒక తలంపు వస్తాం, అందరికీ ఒకే తలంపు రావటం లేదు. సమానత్వం సమానత్వం అంటారు, సమానత్వం ఎన్నడూ చేయలేరు. ప్రతి మనిషికి లోపల సద్వస్తువు ఒకటే, కానీ లోపల అంటే పరమాత్మ ఒకటే, కానీ బాహ్య పరిస్థితిలో మనం ఎవరిని సమానం చేయలేము. నిజం ఒకటిగా ఉంటుంది కానీ నిజం కానిది ఒకటిగా ఉండదు. సత్యం ఒకటిగా ఉంటుంది కానీ సత్యం కానిది ఒకటిగా ఉండదు. పుట్టిక లేనిది నిజంగా ఉంటుంది కానీ పుట్టింది నిజంగా ఉండదు. ఇట్ ఈజ్ వన్, ఓన్లీ వన్, అది ఒక్కటంటే ఒక్కటే. సత్యం అనేది రెండుగా ఉండదు, మూడుగా ఉండదు, ఒక్కటంటే ఒక్కటే. దానికి చోదం ఎలా ఉంటుందో తెలియదు, పుట్టిక ఎలా ఉంటుందో తెలియదు. అంతేకాదు అంతటా ఉంది, నీ హృదయంలో కూడా ఉంది. నీ హృదయంలో ఉన్న వస్తువు ఏదో ముందు నువ్వు అన్వేషించి దాన్ని తెలుసుకో. తెలుసుకుంటే నీ హృదయంలో ఉన్నది బయట ఉంది, బయట ఉన్నది నీ హృదయంలో ఉంది, అంతటా ఉన్నది నీ హృదయంలో ఉంది, నీ హృదయంలో ఉన్నది అంతటా ఉన్నదన్న నీకు అనుభవం గోచర, నీకు అనుభవం అయితే యజ్ఞం అవుతుంది, నీ అనుభవానికి గోచరంలోకి వస్తుంది. అప్పుడు ఆనందమే ఆనందం, నీకు శాంతి శాంతి, సుఖమే సుఖము, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి. కానీ అనుకరణ పనికిరాదు, మీ మార్గంలో మీరు ప్రయాణం చేయండి. అంటే ఉపనిషత్తు చెప్తాడు, బలహీనులకి బద్ధకస్తులకి పిరికి వాడికి ఆత్మజ్ఞానం రాదు. ఈ మార్గంలో మీరు ప్రయాణం చేయాలి. ఎవరికో పదార్థం పడవచ్చు, మనం పడకపోవచ్చు. వన్ మ్యాన్స్ ఫుడ్ జనరల్ మ్యాన్స్ పాయిజన్ అంటారు. ఒకరికి ఆహారం ఇంకొకటి విషయం కావచ్చు. అది అంటే ఆహారం విషయంలో, మాటల విషయంలో, వ్యవహార విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అది కూడా సాధనలో భాగం. అందులో సాధనలో అత్యంత ముఖ్యమైనది ఆహారం. ఆహారమే మనకు మందుతోటి సమానం. మనం తినే ఆహారమే మనకు మందుతోటి సమానం. మనం తినే ఆహారంలో జాగ్రత్తగా ఉంటే ఎక్కువ డాక్టర్స్ దగ్గర కూడా మనకు వెళ్ళవలసిన పని. మన ఆహారమే మన మందుని సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అందరికీ తలంపులు వస్తున్నాయి. తలంపుల విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుందంటే వాసన నుంచి వస్తుంది. దాన్ని టెండెన్సీ అని పిలుస్తారు. లోపల టెండెన్సీ నుంచి తలంపు వస్తుంది. ఆ టెండెన్సీ ఎక్కడ వస్తుందంటే పూర్వం ఇటువంటి దేహాలు మనకు కొన్ని దేహాలకు గడిచిపోయి వెళ్ళిపోయి ఆ దేహాలతో ఏ పనులు చేశాం, ఆ వచ్చిన ఫలితాన్ని ఎంజాయ్ చేశాం. ఎంజాయ్ చేసినప్పుడు ఆ ఎంజాయ్ చేసినప్పుడు ఆ పనిని మనం ఆ ఫలితాన్ని ఎంజాయ్ చేసినప్పుడు వాసన పడుతుంది. ఆ వాసన నుంచి మళ్ళీ తలంపు వస్తుంది. ఆ తలంపు నుంచి మళ్ళీ పని చేస్తాం. ఇది ఒక చక్రం, ఇది ఒక కర్మ చక్రం. ఈ కర్మ చక్రాన్ని బట్టి దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ అసలు సత్యము, నగ్న సత్యము, అల్టిమేట్ ట్రూత్, ఫైనల్ ట్రూత్ మనం అనుకునే విషయాలకు అన్నింటికి అచేతమైనది. సన్యాసం మనసుకు సంబంధించిన విషయం. నువ్వు ఎర్రబట్టలు వేసుకున్నంత మాత్రం చేసి సన్యాసం కాదు, అది మనసుకు సంబంధించిన విషయం. కర్మ ఫలత్యాగి సన్యాసం. నువ్వు తెల్లబట్టలు వేసుకోవచ్చు, ఎర్రబట్టలు వేసుకోవచ్చు, బట్ట ముఖ్యం కాదు అక్కడ. నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ ప్రాంతంలో ఉన్నది ముఖ్యం కాదు. అది కేవలం ఫలాపేక్ష లేకుండా నువ్వు ఎంతవరకు పనిచేయగలుగుతున్నావు, ఎంతవరకు నువ్వు మాట్లాడగలుగుతున్నావు. దానివల్ల ఫలితం ఏంటంటే, అదే రమణ మహర్షి అరుణాచలేశ్వరుని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు, అడిగిన వాడికి నువ్వు అడిగిందే ఇస్తావు, అడగిన వాళ్ళకి అన్ని ఇచ్చి మోక్షాన్ని కూడా ఇస్తావు. అరుణాచలేశ్వరుడా, నువ్వు అడిగిన వాళ్ళకి అడిగిందే ఇస్తావు, అడగిన వాళ్ళకి అన్ని ఇస్తావు, అన్ని ఇచ్చి మోక్షం కూడా ఇస్తావు. ఈ మధ్యన అరుణాచలంలో ఓ దొర మాట్లాడుతూ అన్నాడు, ఆయన శంకి ప్రశ్న ఆశ్చర్యం అన్నాడు. నేను నూటికి నూరుపాలు ఆశ్చర్యవాడు అన్నాడు. మరి అలా ఎందుకన్నాడు, నూటికి 50 మంత్రులు కాదు, నూటికి నూరుపాలు ఆశ్చర్యవాడు అన్నాడు. ఆయన శంకి ప్రశ్న ఆశ్చర్యం. నూటికి 100 పాలు నేను ఆశ్చర్యం అని అతని పేరు జాన్ డేవిడ్ అంటే నేను ఏదో ఇంటర్వ్యూ చేశాడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ మాటలు చెప్పాడు అది సెంట్ పర్సెంట్ ఆశ్చర్యం ఇదేమి జాన్ డేవిడ్ అతను చెప్పాడు ఇంతకీ చాలామంది జీవితాలు బయోగ్రఫీస్ నేను చూశాను స్వార్థం సమాధి పరంగా కానీ లేదా ఆధ్యాత్మిక పరంగా కానీ భౌతికంగా పరంగా కానీ స్వార్థం ఉన్న వాళ్ళకంటే స్వార్థం లేని వాళ్ళు ఎక్కువ పురోగతి వచ్చిందని చెప్పాడు అంటే స్వార్థం వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు స్వార్థం ఉంది పైకి వచ్చేస్తాం పైకి వచ్చేస్తాం అనుకో స్వార్థం లేని వాడు వీడికంటే పైకి వస్తాడు అది వాడికి తెలియదు స్వార్థం వాడికి తెలియదు స్వార్థం వాళ్ళు ఏమనుకుంటాడు నేను అభివృద్ధిలోకి వచ్చేస్తున్నాను నేను అభివృద్ధిలోకి వచ్చేస్తున్నాను అనుకుంటాడు స్వార్థం లేని వాడు వీడికంటే అభివృద్ధిలోకి వస్తాడు అది వాడికి తెలియదు స్వార్థం ఉన్న వాడికి తెలియదు స్వార్థం లేని వాడు అభివృద్ధిలోకి రాడమని వీడికి అనుకుంటుంటే వాడి శిక్షణ అది స్వార్థం ఉన్నవాడికంటే లేనివాడు ఎక్కువ అభివృద్ధిలోకి వస్తాడో ఆ విషయం స్వార్థం ఉన్న వాడికి తెలియదు ఇప్పుడు గాంధీకి ఉన్నాడు గాంధీ ఏం స్వార్థం స్వార్థమే కానీ ఆధ్యాత్మికంగా భౌతికంగా అన్ని పరిపక్షణ గ్రహించాడు అలాగే నీకు మీకు ఎక్కడ స్వార్థం డార్క్ కారణాలు ఎక్కడ కనపడదు నీకు ఒకసారి జవహర్లాల్ నెహ్రూ అన్నాడు గాంధీ గురించి మాట్లాడుతూ బాపూజీ థాటర్స్ టు ఫేస్ ద వరల్డ్ చీర్ఫుల్ ముందు రాజకీయాలు అతించండి ఈ ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేయాలి ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు ఈ రకరకాల మనుషులని ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేయాలి ఈ ప్రపంచాన్ని ఎలా జీవించాలి రకరకాల మనుషుల మధ్య ఎలా జీవించాలి ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేయగలగాలి ఏమైనా ఛాలెంజెస్ ఉంటే గాంధీ అన్నవాడు తరచుగా మీకు ఏదైనా కష్ట పరిస్థితులు వస్తాయనుకోండి ఏదైనా క్లిష్ట పరిస్థితులు వస్తాయనుకోండి అవన్నీ భగవంతుడు ఇచ్చిన వరాలుగా అనుకుని ఈ క్లిష్ట పరిస్థితులని భగవంతుడు ఇచ్చిన వరాలుగా మార్చుకుని వీటిని మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగించుకోండి ఎవరైనా మీ మీద పిడకేస్తే ఆ పిడకని తిరిగి వాడి మీదకి వేయకండి మీరు పొలిలో పెట్టుకుని టీ కాసుకోండి ఎవడైనా మీ మీద ఎవడైనా పొలం విసిరాడనుకోండి మళ్ళీ పొలం వాడి మీద విసిరేయద్దు మీరు పొలిలో పెట్టుకుని టీ కాసుకోండి అదేవిధంగా మీకు ఎన్నిటి ఛాలెంజెస్ మీకు దైనందిన జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా వీటి అది కష్టం అని అనిపిస్తుంది అది భగవంతుడు ఇచ్చిన వరం అని మీకు తెలియదు ఒకసారి అనుగ్రహం కూడా కష్టం రూపంలో వస్తుంది అంటే భగవంతుడు మీకు ఇచ్చినటువంటి క్లిష్ట పరిస్థితి ఒకవేళ మీ జీవితంలో వస్తుంటే అవన్నీ కూడా మీరు అవన్నీ మన ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి భగవంతుడు పంపించే అవకాశాలుగా ఆ క్లిష్ట పరిస్థితులు మంచి అవకాశం మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి అవకాశాలుగా ఉపయోగించమని మనకు తరచుగా బాపూజీ మాకు చెప్పేవాడని జవహర్లాల్ నెహ్రూ ఒక అడ్రస్లో చెప్పాడు గాంధీజీ థాటస్ బాపూజీ థాటస్ టు ఫేస్ ద వరల్డ్ చీర్ఫుల్లీ అండ్ విత్ లాఫర్ అంటే జీవితం నుంచి పారిపోవద్దు చాలామంది అడుగుతూ ఉంటారు అంటే మన మతస్థులు కానీ వాళ్ళు ఆక్షేపిస్తూ ఉంటారు ఏమంటే చెట్టు కింద కూర్చుని బోధించవచ్చు ఇప్పుడు మీరు మీటింగ్లో కుర్చీలో కూర్చుని ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడవచ్చు యుద్ధ మధ్యంలో ఇంకో 10 నిమిషాలకు ముందు యుద్ధ మధ్యంలో సహకాయాలు ఉంటాయి యుద్ధం అంటే ఏంటి మన ప్రాణం ఉండొచ్చు పావచ్చు ప్రాణం మీద ప్రీతి ఉన్నవాడికి భయం కానీ ప్రాణం మీద ప్రీతి లేని వాడికి భయం ఏంటి అసలు యుద్ధం అంటే ఏంటి ఇంకో 10 నిమిషాల్లో మన తలకాయ ఉంటుంది అది పోతే పోవచ్చు యుద్ధంలోకి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడని ఏమి లేదు అటువంటి పరిస్థితిలో భగవద్గీత చెప్పాడు అది చెప్పడం చాలా కష్టం అర్జునుడు ఇదంతా చూశాడు ఎందుకు వీళ్ళందరినీ చంపేసి నేను రాజ్యం ఎందుకు నాకు అని చెప్పాడు అంటే కృష్ణుడు ఆ టైంలో ఎందుకు ఎన్నుకున్నాడంటే జీవితం కూడా ఒక యుద్ధం లాంటిది నీ మనసులో పాండవులు ఉన్నారు కౌరవులు ఉన్నారు జీవితం కూడా ఒక యుద్ధం లాంటిది నీ మనసులో పాండవులు ఉన్నారు నీ మనసులో కౌరవులు ఉన్నారు నీ మనసులో మంచి తలంపులు ఉన్నాయి నీ మనసులో చెడు తలంపులు ఉన్నాయి అర్జునుడితో ఏమన్నా అంటే యుద్ధం చెయ్యి పారిపోవద్దు అలాగే జీవితం కూడా ఒక యుద్ధం లాంటిది యుద్ధంలో నెగ్గటాన్ని విని చేయడానికి ప్రయత్నం చెయ్యి జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోకు బతకటం కష్టం కానీ చచ్చిపోవటం తేలిక అవి కరేస్తు నువ్వు ఇంటర్వ్యూ తాగి చచ్చిపోవడం అంత 2 నిమిషాలు పడుతుంది కానీ సమస్యలను ఫేస్ చేసి బతకడం కష్టం అదే భగవద్గీత చెప్పాడు ఎక్కడికి పారిపోతా ఉన్నాడు అదే జీవితం కూడా యుద్ధం లాంటిది జీవితం ఎప్పుడు యూనిఫారంగా ఉండదు శరీరం పుట్టిన మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు ఎవరి జీవితం కూడా యూనిఫారంగా ఉండదు అప్స్ వస్తాయి డౌన్స్ వస్తాయి కష్టం వెనకాల అమావాస్య తర్వాత పౌర్ణమి పౌర్ణం తర్వాత అమావాస్య ఎలాగొస్తుందో అలాగే నీకు లైఫ్ ఇవన్నీ అసత్యానికి వీటికి ఏం సంబంధం లేదు కానీ ఏది వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వు అగ్ని పాఠాలు నేర్చుకో సంతోషం ఆ సంతోషం అనేది లేదు దుఃఖం అనేది లేదు అది కేవలం ఫీలింగ్స్ మాత్రమే గాఢ నిద్రలో ఎవరికి సంతోషం లేదు గాఢ నిద్రలో ఎవరికి దుఃఖం లేదు జాగ్రత్త అవస్థలో నేను సంతోషంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను అనిపిస్తుంది సంతోషం నిజంగా అది ఒక ఫీలింగ్ అది ఒక తలంపు దుఃఖం కూడా నిజంగా అది ఒక ఫీలింగ్ అది ఒక తలంపు ఈ ఫీలింగ్లకు అతీతంగా ఈ థాట్స్కి అతీతంగా ఈ నేచర్కి అతీతంగా ఎక్కడో ఉండవు ఈ లోయల్లోకి ఎక్కడో ఉండదు నీ సత్యం ఎక్కడ ఉందంటే ఈ మూల తలంపు యొక్క మూలంలో నేను మెడ్రాస్ మూల తలంపు అంటే గుర్తు వస్తాను నేను మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్లో తమిళ నన్ను చూడటానికి వచ్చి నేను మూల నక్షత్రంలో పుట్టానంటే ఇంకా మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతాను అంటాడు ఆయన అంటున్నారు సర్వాదే తమిళ సంగీత యుద్ధం ఉంటాడు నేను మూల నక్షత్రమే, మూల నక్షత్రం నక్షత్రాల్లో మూల నక్షత్రం అంటే సరదాగా అంటున్నాడు. నీకు ఎస్ట్రాలజీ బాగా తెలుసు. నేను మూల నక్షత్రంలో పుట్టానండి, మూల నక్షత్రం అందరూ చెడ్డది అనుకుంటున్నారు. నేను మూల తలంపు మూల నక్షత్రంలో పుట్టాను కాబట్టి మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతాను, మూల తలంపు మూలంలోకి వెళితే నాకు పరమాత్మ గోచరిస్తాడు, నాకు అంతకంటే ఏం కావాలి, అప్పుడు నాకేం లోటు లేదు, ఇంక అదే కావాలి, అంత పరమాత్మ గోచరిస్తాడు, మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతాడు. మొత్తం అంత అంత క్రియేట్ చేసేది మూల తలంపే. ఈ దేహము నేను అనే తలంపి, దేహముతోటి ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుందో అది ఇల్యూషన్. అక్కడి నుంచే మనసు స్ప్రింగ్ అవుతాం. దేహంతో తాదాత్యం పొందిన తలంపులోంచి ఇతర తలంపులు వస్తాయి, ఆ భావంలోంచి ఇతర భావనలు వస్తాయి. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని చెప్పేది కూడా దేహంతో తాదాత్యం పొందే తలంపే. ఆ మూల తలంపు మూలంలోనే ఎక్కడైతే దేహము నేనే తలంపు నీకు ఎక్కడి నుంచి అయితే లోపల నుంచి ఉదయించి వస్తుందో ఆ మూల తలంపు మూలంలోనే నువ్వు అనుకునే ఈశ్వరుడు ఉన్నాడు, నువ్వు అనుకునే పరబ్రహ్మ ఉంది, నువ్వు అనుకునే పరమాత్మ ఉంది. అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, నీకు వైకుంఠమే లేదు. అది అనుభవం నీకు, నీ హృదయంలో ఏదిగానూ ఉన్నావో అది నీకు అనుభవైక వైద్యం అయ్యే వరకు నీకు స్వాతంత్రం లేదు, ఉందని అనుకుంటున్నావు. అంటే సన్యాసం అంటే ఎక్కడి నుంచి పారిపోవడం కాదు. భగవద్గీతలో చెప్పింది అదే, ఎక్కడికి పారిపోతాయి, ఎక్కడ ఎక్కడికెళ్ళినా పంచభూతాలు ఉంటాయి, ఎక్కడికెళ్ళినా నీ మనస్సు నీకు కూడా వస్తుంది, ఎక్కడికెళ్ళినా నీ ఇంద్రియాలు నీకు కూడా వస్తాయి, ఎక్కడికెళ్ళినా నీ రాగద్వేషాలు నీకు కూడా వస్తాయి, ఎక్కడికి పారిపోతావు నువ్వు, స్వేచ్ఛయి. అట్లా ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయి. నీలో ఏదైనా బలహీనత ఉందనుకో ఆ బలహీనత నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయి, కానీ ఆ బలహీనత నుంచి పారిపోవటానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఈ ప్రపంచం అనేది, ఈ ప్రపంచంలో మనం వచ్చామంటే దీన్ని ఒక ట్రైనింగ్ కింద, గ్రౌండ్ కింద ఉపయోగించుకుని మనం ప్యూరిఫై చేసుకుని మనం పవిత్రం చేసుకోవడానికి ఉపయోగించుకో. అంటే భారత యుద్ధం అంటే ఎక్కడ కురుక్షేత్రం జరిగిన యుద్ధం కాదు, ప్రతి వాడి జీవితంలో యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధంలోంచి పారిపోకు, ఆ యుద్ధంలోంచి ఆ యుద్ధంలో జయించడానికి ప్రయత్నం చేయి, ఆ యుద్ధంలో ఆ యుద్ధంలో విని చేయడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, మోహం నష్టపోతుంది, మోహం నశిస్తుంది, అజ్ఞానం నశిస్తుంది, దేహభ్రాంతి నశిస్తుంది, దేహబుద్ధి నశిస్తుంది, ఆత్మబుద్ధి ఉదయిస్తుంది. ఎప్పుడు దేహం అనే శరీర జీవితం అనే యుద్ధంలో నువ్వు జయించినప్పుడు ఓడిపోతావో మళ్ళీ పునర్జన్మ. ఫీర్ ఇది బ్యాడ్ టీచర్. మహాత్మా గాంధీ అంటాడు, ఫీర్ ఇది బ్యాడ్ టీచర్. ఎప్పుడైనా మనకు భయం వేస్తుందనుకోండి, ఆ భయం వేసినప్పుడు ఆహా భయం వేసిపోతుంది అంటే ఎలా చేద్దామంటే నీకు చెడ్డ ఉపాధ్యాయుడు భయం. భయపడటం ఏ పని చేయకు, ఎవరికో భయపడి మాట మాట్లాడు, ఇది బ్యాడ్ టీచర్. నీకు ఏదైనా భయం వేస్తావు భయపోతానంటే భయ ప్రేరణ కారణంగా ఓ పని చేయొద్దు. భయం యొక్క ప్రేరణ కారణం ఒక మాట మాట్లాడు. భయం యొక్క ప్రేరణ కారణంగా ఏం ఊహించొద్దు. నువ్వు అనుకునే భయాలు సర్వసాధారణంగా రావు, నువ్వు ఊహించుకోవటం ఎక్కువ భయం వస్తుంది. ఒకసారి ఈ భయం ఇది వస్తుందేమో అది వస్తుందని ఎక్కువ ఊహించుకుంటాం, ఆ ఊహించుకోవటంలో ఏ భయం పడుతుంది. అంటే నీకు వచ్చే తలంపులు ఎలా ఉండాలంటే భయ ప్రేరణగా రాకూడదు, ధ్యాన ప్రేరణగా రావాలి, విచారణ ప్రేరణగా రావాలి, శాంతి ప్రేరణగా రావాలి, శరణాగతి ప్రేరణగా రావాలి, వైరాగ్య ప్రేరణగా రావాలి. నీకు ఏదైనా ఒక తలంపు వచ్చినప్పుడు లోపల పునాదిలో వైరాగ్యం ఉండాలి, లోపల పునాదిలో ధ్యాన బలం ఉండాలి, లోపల పునాదిలో ఆత్మబలం ఉండాలి, లోపల పునాదిలో వివేక బలం ఉండాలి. అప్పుడు నీ ఆధ్యాత్మిక అభివృద్ధికే కాదు అది నీకు ఉపయోగపడుతుంది, నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, నీకు ఆత్మబలం, నీకు ఆత్మవిశ్వాసం చేకూరుతుంది. ఇప్పుడు మేనేజ్మెంట్లో ఒక మాట చెప్తారు, ఆడు కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురాని వాడు ఫ్యాక్టరీని అభివృద్ధిలోకి ఏం తీసుకొస్తాడు. ఒక మనిషి ఏదైనా కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు అనుకోండి, వాడికి ఏదైనా సంస్థ ఇస్తే ఆ సంస్థను కూడా ఆడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఆడు కుటుంబానికే పనికిరాని మనిషిని సంస్థ ఇస్తే ఆర్గనైజేషన్ తీసుకెళ్ళి ఆడి చేతిలో పెడితే కుటుంబాన్ని ఎలా చేశాడు, దీన్ని అలాగే చేస్తాడు. నలుగురిని బాగు చేసిన వాడికి ఎవరికైనా ఏదైనా టౌన్లో పెత్తనిస్తే ఇప్పుడు టౌన్ అనే దాన్ని బాగు చేస్తాడు. అది నలుగురిని బాగు చేయలేని వాడికి టౌన్లో పెత్తనిస్తే వాడేం చేస్తాడు. ఆ మేనేజ్మెంట్లో చెప్తారు, మేనేజ్మెంట్లో ముఖ్యంగా కావాల్సింది మనస్తత్వ శాస్త్రం. ఒక మనిషి మాట్లాడుతున్నట్టే ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏ ప్రేరణ వల్ల మాట్లాడుతున్నాడు, వాడు అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నాడు, అవసరం లేకుండా పవిత్రంగానే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వాచ్ అయిపోతే అది ఇంజనీరింగ్ కంటే మెడిసిన్ కంటే మేనేజ్మెంట్ కష్టం. ఇంకేది కష్టం అంటే వందలాది మనస్తత్వాలతో మనం డీల్ చేయాలి. అనేక వందల మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారు, వేరు మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారు. ఇదంతా మేనేజ్మెంటే, ఆ మైండ్తో డీల్ చేయాలి. హౌ టు డీల్ విత్ మైండ్. మనకు కనిపిస్తున్న మనిషి అర్థం కానప్పుడు కనిపించిన దేవుడు ఎలా అర్థం అవుతాడు. మన హృదయంలో ఉండండి, పరమాత్మను విడిచిపెట్టేసి ఈ మనస్సు కల్పించిన విషయాలు కూడా తిరుగుతున్నాం. అంటే మనకు సత్యం గోచరం కాదు, గోచరం అయ్యే అవకాశం కూడా లేదు. అది మనో మూలంలోనే ఉన్నది, మనోమూలంలో మనోమూలంలో ఎంత లోయల్లో ఉరవనేక లోయల్లో ఎంత లోయల్లో అక్కడ నగ్న సత్యం ఉందో అక్కడికి అంటే సత్యాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే సత్యాన్ని తెలుసుకోలేకపోతే మనకు ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు ఈ బట్ట ఉంది, ఈ బట్ట దులుపుకుంటున్నాం, ఎందుకు బట్ట దులుపుకుంటే దుమ్ము పోతున్నాను. సాధన అంటే ఏం లేదు, మన మనస్సులో ఉన్న దుమ్ముని పోగొట్టుకోవడానికి సాధన. సాధన అంటే ఏం లేదు, బట్ట దులుపుకుంటున్నాం, బట్ట మీద దుమ్ము పోవటానికి. అలాగే మన మనస్సుని మన మన సాధన అంటే మన మనస్సులో ఉన్న దుమ్ముని దులుపుకోవటం. మన మనస్సులో ఏదైనా రాంగ్ హ్యాబిట్స్ ఉంటే దాన్ని దులుపుకోవడం దుమ్ము కింద, ఎనాలిసిస్ చేసుకుని దులుపుకోవడం అదే సాధన. మనకు పనికిరాని విషయాలు ఉంటే, మనకు పనికిరాని అలవాట్లు ఉంటే మరి నిజానికి కానీ పరానికి కానీ పనికిరాని తలంపులు వస్తాయంటే ఆ తలంపులు దులుపుకోవటమే, తీసి బయట పెట్టడమే సాధన యొక్క ప్రయోజనం. ఉన్నది ఏదో ఉంది. సాధన అంటే ఏదో కనిపెట్టడం కాదు, సాధన అంటే ఏదో కనిపెట్టడం కాదు. మనం ఏదైతే కాదో అది అవును అనుకుంటున్నాం, ఏదైతే అవునో అది కాదు అనుకుంటున్నాం. మనం కాని దాన్ని కానట్టుగా తెలుసుకోవటమే సాధన యొక్క ప్రయోజనం. ఉన్నది ఏదో ఉంది, మీకు తెలుసున్నా ఉంది, అది తెలియకపోయినా ఉంది. మీకు తెలియనంత మాత్రం చేతి వృద్ధంలో అది లేదని కాదు. అదే పెద్దవాళ్ళతో సహవాసం ఎందుకంటే మహర్షులతోటి యోగులతోటి పవిత్రులతోటి బాగా ఆధ్యాత్మిక ఎవాల్వ్ అయినటువంటి సోరిస్తుడు పవిత్ర అంటే వాళ్ళ సమక్షంలో కూర్చున్నప్పుడు ఆ వస్తువును మనం కూడా తెలుసుకుందాం అనే బుద్ధి కలుగుతుంది. ఈ మధ్యన బిల్ గేట్స్ వచ్చాడు, అతను ప్రపంచంలో మొదటి ధనవంతుడు కాదు, రెండో ధనవంతుడు. పేపర్లు తెలియక మొదటి ధనవంతుడు మొదటి ధనవంతుడు అంటున్నారు. అతను మొదటి ధనవంతుడు కాదు, ఎంతకంటే ధనవంతుడు అమెరికాలో ఒకడు ఉన్నాడు, ఆడు తెలంగాణలో ఉంటాడు. ఇతను రెండో ధనవంతుడు, బిల్ గేట్స్ రెండో ధనవంతుడు. అతను మాట చెప్పాడు బాగా నచ్చండి, ముందు బాగుపడాలనుకున్న వాడికి గర్వం రాకూడదు. అది వ్యవహారిక విషయమైన భౌతికమైన ఆధ్యాత్మికమైన ఏ రంగంలోనైనా సరే నువ్వు బాగుపడాలని నువ్వు అనుకుంటే నువ్వు గర్వం రాకుండా చూసుకో. గర్వం వచ్చిందే నీకు పతనం ప్రారంభం. ఈ బిల్ గేట్స్ చెప్పిన మాట మొట్టమొదటి అదే చెప్పాడు. తర్వాత ఇంకో మాట చెప్పాడు, ఒక రూపాయి ఉంటే ఇంకో రూపాయి నువ్వు అప్పు చేయొచ్చు, ఏదైనా రిస్క్ వస్తే ఈ రూపాయితో ఆ రూపాయి తీర్చేయచ్చు. కొంతమంది ఒక రూపాయి ఉంటే పది రూపాయలు అప్పు చేస్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారండి, ఈ పది రూపాయలు ఆడి అనుకుంటున్నారు. ఆడి కాదు, అది ప్రజలకు తెలియచున్నది, అది ప్రజల యొక్క అజ్ఞానాన్ని గుర్తు. ఇప్పుడు నా దగ్గర ఒక రూపాయి ఉంది, మీ దగ్గర పది రూపాయలు అప్పు చేస్తాను, నా దగ్గర ఉన్నది రూపాయి, కానీ 11 రూపాయలు నా దగ్గర ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. ఒక రూపాయి ఉన్నవాడు 10 రూపాయలు అప్పు చేస్తే ఎప్పుడైనా రిస్క్లో పడతాడు వాడు. ఒక రూపాయి ఉన్నవాడు ఇంకో రూపాయి అప్పు చేస్తే పర్వాలేదు, ఒకటి రిస్క్లో పడి ఈ రూపాయి పెట్టి ఆ రూపాయిని తీర్చేస్తాడు. అయితే నీకు 1 కోటి రూపాయలు ఉంటే 100 కోట్లు అప్పు చేయకు, 1 కోటి రూపాయలు ఉంటే 1 కోటి 2 కోట్లు అప్పు చేయొచ్చు. కానీ ఒక పరిమితులు మించి అప్పు చేస్తే ఉన్నది పోవచ్చు. ఇప్పుడు మరి చాలా ఫైనాన్స్ సంస్థలు దివాలా తీయడానికి కారణం అదే, ఈ ప్రజలందరూ డబ్బంతా వాళ్ళదే అనుకున్నారు. అదే మన బిల్ గేట్స్ చాలా తీవ్రంగా చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాడు. అది అంటే ఈ మీకు సమా అంటే లోకానుభవం కోసం చెప్తున్నాను. అంటే మనం ఇతరులను మాయ చేయకపోయినా, మనం ఇతరులని మాయ చేయకపోయినా ఇతరులు మాయలో పడకుండా ఉండటం కోసం చెప్తున్నాను ఈ మాటలు. మనం ఇతరులను మాయ చేయక్కర్లేదు, కానీ ఇతరులు చెప్తే ఇతరులు చేసే మాయలో పడకుండా ఉండటం కోసం ఈ మాటలు మన కొంతవరకు గాడ్డుగా ఉంటాయి. అంటే మన సన్యాసం అనేది మనసుకు సంబంధించింది. అడవులకు వెళ్ళటం కానీ ఏకాంత ప్రదేశాలకు వెళ్ళిపోవటం కానీ ఎక్కడికో పారిపోవటం కాదు. ఎక్కడో నువ్వు అడవికి పారిపోవటం కాదు సన్యాసం అంటే, ఎక్కడికి వెళ్ళి కూర్చోవడం కాదు, నీ పని మానేయటం సన్యాసం కాదు. అంటే నీకు నీ దేహ ప్రారంభాన్ని బట్టి అది నీకు దేహయాత్ర నడుస్తూ ఉంటుంది. దేహం యొక్క ప్రారంభం బట్టి నీకు దేహయాత్ర నడుస్తూ ఉంటుంది. దేహం నిర్వహించవలసిన నువ్వు తల్లి గర్భంలోంచి నువ్వు సినిమా చూస్తూ ఉండే, ఇలాగా సినిమా ఎలా తెరమేత్త వస్తాం, అందులో కొన్ని కొన్ని దృశ్యాలు మనకు నచ్చుతాయి. ఎంత బాగుంది యాక్షన్, ఎంత బాగుంది ఆ రచన, ఎంత బాగుంది డైరెక్షన్, ఎంత బాగా డైరెక్ట్ చేశాడు అక్కడ అనుకుంటాం సినిమాలో. మళ్ళీ ఒకసారి ఈ సీన్ బాగోలేదనుకోండి మనం, బాగాలేదు, ఏం బాగాలేదు అక్కడ డైరెక్టర్ ఏం చేసి సరిగ్గా యాక్ట్ చేయి, ఆ యాక్టర్ బాగా యాక్ట్ చేయలేదంటే నవ్వుతూ ఆ విషయం ఆ మాట నవ్వుతూ మాట్లాడాలి, ముఖంలో దుఃఖం కనిపిస్తుందండి, ముఖంలో దుఃఖం నవ్వుతూ మాట్లాడవలసిన టైం వచ్చినప్పుడు ముఖంలో దుఃఖం కనిపిస్తాం అనుకోండి, ఆ పిక్చర్ ఫెయిల్ అయిపోయి. అంటే డైరెక్టర్ ఆడు సరిగ్గా చూసుకోవట్లేదు యాక్టర్ ఫేస్. నేను ఎందుకు చెప్తున్నానంటే జీవితం కూడా ఒక సినిమా లాంటిది, అందులో మనకు నచ్చిన దృశ్యాలు వస్తాయి, ఈ దృశ్యం ఏం బాగా, ఇది ఎంత వండర్ఫుల్గా ఉంది ఈ సీన్ అనుకుంటాం. ఇంకో సీన్ వస్తుంది, ఏం బాగాలేదు, ఏం బాగాలేదు, అంతవరకు డైరెక్టర్ సరిగ్గా డైరెక్ట్ చేయలేదు, ఇప్పుడు యాక్టర్ కూడా పాడు చేశాడు, యాక్షన్ పాడు చేశాడు, ఏదో లేదు అనుకుంటాం. కానీ ఆ సినిమాలో 2 భాగాలు చూస్తాం, 5 రూపాయలు పెట్టేది 5 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటాం, మన నేత్రాలకు ఆనందం ఉన్న దృశ్యాలు చూస్తాం, నేత్రానికి ఆనందం లేకపోతే ఆనందం లేదనుకుంటాం కానీ సినిమా చూస్తాం. మన జీవితంలో కూడా మన జీవితం కూడా సినిమా లాంటిది, కొన్ని దృశ్యాలు అద్భుతంగా ఉండొచ్చు, కొన్ని దృశ్యాలు బాగుండకపోవచ్చు, కొన్ని వండర్ఫుల్గా ఉండొచ్చు, కొన్ని వండర్ఫుల్గా లేకపోవచ్చు, కానీ ఈ సినిమా మళ్ళీ తీయటం అనేది కుదరదు. జీవితం అంటే తీసిన శనిమ అలాంటిది. మెడ్రాసులో తీసిన శనిమ ఇక్కడ పాలకొల్లు మార్చడానికి మనకు అవకాశం లేదు. ఇష్టం ఉంటే చూడటం, లేదా వదిలేయటం పిక్చర్. అదేవిధంగా తల్లి కలిపిలో హ్యూమన్ బాడీ శరీరం బయటకు వచ్చిన తర్వాత ఆ శ్మశానానికి వెళ్ళే వరకు, ఈ శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు తీసిన శనిమ అలాంటిది. ఆ శరీరం ఎంతకాలం ఉండాలి? అది ఉద్యోగం చేయాలా, లేదా వ్యాపారం చేయాలా, లేదా ఏదైనా ఏం వర్క్, ఆధ్యాయ స్పిరిచువల్ వర్క్ ఏదైనా చేయాలా, ఏం చేయాలా? బాడీ ఏం చేయాలి? టీచింగ్ లైన్లో ఉండాలా, బాడీ టీచింగ్ లైన్లో ఉండాలా, లేదా వ్యవసాయంలో ఉండాలా, అది ఏ రంగంలో ఉండాలి, అయితే మెడిసిన్లో ఉండాలా, ఇంజనీరింగ్లో ఉండాలా అనే సినిమాను బట్టి, ఆ జీవుడి యొక్క సంస్కారాన్ని బట్టి ఆ దేహం ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ఆ దేహం ఏ పని చేయాలో పని నియమించబడుతుంది. ఆ పని పూర్తి అయిన తర్వాత దేహం నశిస్తుంది, శ్మశానాన్ని తీసుకెళ్లే దేహాన్ని తగలబెడతారు. దేహాన్ని తగలబెట్టినప్పుడు దేహగతమైన చరిత్ర ముగుస్తుంది. కానీ ఈ దేహమున్నది, ఈ దేహమున్నేనని చెప్పే మనస్సు, ఆ జీవుడి యొక్క చరిత్ర మటుకు ముగియదు. ఈ దేహానికి వానరం, ఈ దేహము నేనని దేహము చెప్పదు. ఈ దేహము నాదని, దేహము నేనే లోపల చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, వాడే జీవుడు అంటాం. వాడి చరిత్ర ముగియదు. శ్మశానంతో ఈ దేహం యొక్క చరిత్ర ముగిసిపోతుంది. కానీ జీవుడి యొక్క చరిత్ర ముగియదు, జీవుడి యొక్క చరిత్ర ముగియదు. అలాగనే ఆ జీవుడు, ఆ జీవుడి యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు, వాడికి లోకం యొక్క జ్వరం తగ్గే వరకు, వాడికి వేరు బుద్ధి నశించే వరకు, భేద బుద్ధి నశించే వరకు, ఆ జీవుడుకున్న అజ్ఞానం నశించే వరకు, అహంకారం నశించే వరకు, అవిద్య నశించే వరకు, ఆ బ్రెయిన్లో ఉన్న డార్కర్ మైండ్లో ఉన్న డార్కర్ డార్క కార్నర్స్ అన్ని పోయే వరకు ఆ జీవుడు అలా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక శరీరం వస్తుంది, ఒక శరీరం పోతుంది, ఒక శరీరం వస్తుంది, ఒక శరీరం పోతుంది. ఏ శరీరం ఉన్నప్పుడు అది నేనే అనుకుంటా ఉంటాడు. అది మనస్సు అనేది మున్సిపాలిటీ సమస్య కాదు, గవర్నమెంట్ సమస్య కాదు. అది మనసు, మనసు అది మన సమస్య. ఆ మనస్సు అనేది మన సమస్య, అది మనం పరిష్కారం చేసుకోవాలి. మనం ఎవరి మీద ఈ సమస్య నాకు పరిష్కారం అవటం లేదని ఎవరి మీద నెట్టేయటం అనవసరం. అది మన సొంత సమస్య. మనస్సు అనేది మన సొంత సమస్య. దాన్ని మనం పరిష్కారం చేసుకోవడానికి మనం అది ఇతర పెద్దల సహకారం తీసుకోవచ్చు. కానీ ఆ సమస్యను మనమే పరిష్కారం చేసుకోవాలి. కానీ ఇది ప్రభుత్వం పరిష్కారం చేసే సమస్య కాదు. జీవుని వదిలేస్తున్నాం, దేవుడి గురించి ఆలోచిస్తున్నాం, లోకం గురించి ఆలోచిస్తున్నాం. జీవుడు వచ్చాక దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చాక లోకం వచ్చింది. జీవుడు వచ్చాక లోకం వచ్చింది, లోకం వచ్చాక దేవుడు వచ్చాడు. నేను వచ్చాక మీరు వచ్చారు, నేను రాకముందు మీరు రాలేరు. దేహము నేనని తలంపు వచ్చాక నువ్వు, ఫస్ట్ ప్రశ్న వచ్చాక సెకండ్ ప్రశ్న వస్తుంది, సెకండ్ ప్రశ్న వచ్చాక థర్డ్ ప్రశ్న వస్తుంది. ఫస్ట్ ప్రశ్నే లేనప్పుడు సెకండ్ ప్రశ్న లేదు, థర్డ్ ప్రశ్న లేదు. అది సెపరేట్నెస్ ఉన్నంతకాలం, వేరు బుద్ధి ఉన్నంతకాలం, ఆ సెపరేట్ అయ్యున్నంతకాలం పునర్జన్మలు వస్తూనే శవాలను మోస్తూనే ఉండాలి. అంచేత నువ్వు వాళ్ళ పని బాగుంది, వేళ పని బాగుంది, ఇటువంటి పిచ్చమాటలు వేసి కూర్చోకుండా ఇదంతా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్ ఆల్సు. వాళ్ళ మంచి వాళ్ళు ఏళ్ళు చెడ్డవాళ్ళు ఆగోడలు కూడా మీకు అనవసరం, అది కూడా అనవసరం. టైం వేస్ట్, ముందు నీ సమస్య ఏదో ఆలోచించుకో, నీ మనస్సు నీ స్నేహితుడిగా మార్చుకో, నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసుకో, నువ్వు బాగుపడటానికి నువ్వు ప్రయత్నం చేసుకో. ఇతరులు ఎవరు వచ్చి సహకారం చేస్తారని ఎదురు చూడకుండా, ముందు ఇతరుల సహకారం వస్తుంది వేరే విషయం, ముందు నువ్వు నిన్ను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకో. ఇతరుల సహకారం ఎక్స్పెక్ట్ చేయకు, వస్తే తీసుకోవచ్చు. అంతేకాని ఇతరుల సహకారం మీద ఆధారపడి నువ్వు సాధన చేయద్దు. మన కాలం మీద మనం నిలబట్టం నేర్చుకోవాలి. అదే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, నీ మనస్సు నువ్వు స్నేహితుడిగా మార్చుకో, నీ మనసుతో విరోధం పెట్టుకోవద్దు. అంటే బయట ఉన్న శత్రువుల కంటే లోపల ఉన్న శత్రువులే మనకి ఎక్కువ అపకారం చేస్తారట. బయట ఉన్న శత్రువుల కంటే లోపల ఉన్న శత్రువులే మనకి ఎక్కువ ఆకారం చేస్తారట, సహకారం చేస్తారట. నేను ఆ మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్లో నన్ను ఒక ఆయన సాగనంతానికి వస్తే తమ్ముడైన సరదాకు మాట చెప్పాడు, బాహ్యమైన ఇబ్బందులు వస్తుంటే మీరు వినాయకుని పూజించుకోండి, లోపల మీ మనసులోంచి ఇబ్బందులు ఎక్కువ వస్తుంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవాలి. ఇవన్నీ ఊరికే వ్యవహారిక సత్యాలు, పారమార్థిక సత్యం నేను చెప్పను. బయట నుంచి ఏదైనా ఇబ్బందులు వస్తాంటే మీరు వినాయకుని ఎక్కువ పూజ చేసుకోండి, మీ లోపల నుంచి ఇబ్బందులు ఎక్కువ వస్తుంటే, అంటే మనసులోంచి వికారాలు ఎక్కువ వస్తుంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుంటే ఆ తమ్ముడు అని చెప్తున్నారు. వాళ్ళకి మురుగు అంటే ఎక్కువ ఇష్టం. మురుగుడు తమిళ దైవం, కుమారస్వామి తమిళ దైవం, మురుగు తమిళ దైవం. వాళ్ళకి మురుగు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే బాగా ఇష్టం. అంటే ఆత్మజ్ఞానం సముపార్జన చేయడానికి మీకు ఏదైతే లోపల నుంచి అడ్డొస్తున్నాయో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకుని అవి తొలగించుకోండి. బాహ్యమైన చిక్కులు వస్తాయంటే గణపతిని పూజించుకోండి అని చెప్పాడు, ఆయన అభిప్రాయం చెప్పాడు. అందుకని రాముని పూజించుకోవద్దు, కృష్ణుని పూజించుకోవద్దు, హనుమంతుని పూజించుకోవద్దు అని కాదు, ఏదో మాటల సందర్భం వచ్చి చెప్తున్నాను. ఇవన్నీ వ్యవహారిక సత్యాలే, కానీ పారమార్థిక సత్యం మటుకు కాదు. అంటే నువ్వు ఆమోదించడం, నీ దేహం ఏ పని మీద వచ్చిందో ఆ పని చేస్తావు, ఆ ఉద్యోగం చేస్తావు. మీరు వైద్య వృత్తి చేయవలసింది అనుకోండి, మీరు ఇంజనీర్ అవ్వలేరు. ఒక మనిషి ఇంజనీర్ చేయవలసిన యోగ్యత ఉందనుకోండి, ఆ శరీరాన్ని కూడా వైద్యుడు అవ్వలేడు. అయితే నువ్వు చేస్తున్న పని నీ చేతిలో ఉన్న పని, ఈ ఇంటికి సిద్ధమయ్యామంటే ఇక్కడికి వచ్చానంటే అలా అనుకోకుండా పరిస్థితులతో రాజీపడి పరిస్థితులను అర్థం చేసుకుని ఆ పని భగవంతుడు మనకి ఈ పని అప్పగించాడని నిర్మలమైన మనసుతోటి నిర్మలమైనటువంటి బుద్ధితో ఆ పని చేస్తూ చేస్తే ఇష్టంతో కష్టం లేకుండా ఇష్టంతో ప్రేమతోటి శాంతితో ఆ పని చేస్తే నీ మనస్సు నశిస్తుంది. ఇష్టం లేకుండా పని చేస్తే ఆ పని భగవంతుడు వచ్చి జన్మడు నీకు ఆ పని అప్పగిస్తాడు. నువ్వు ఏదైతే ఏ పని అయితే నువ్వు ఇష్టం లేకుండా చేస్తున్నావు ఆ పని భగవంతుడు నీకు వచ్చి జన్మడు కేటాయిస్తాడు. ఇష్టంతో చేస్తే ఆ కర్మను విడిచిపెట్టక్కర్లేదు, ఆ కర్మ నిన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అయితే నిర్మలంగా చెయ్యి, లో దృష్టి ఏర్పరచుకో, అంటే ఆడంబరాలకు వెళ్ళకు, పటాటోపాలకు వెళ్ళకు, కృత్రిమ గౌరవాలకి అలవాటు పడకు. చాలామంది చెప్తారు గొప్పలకి వెళ్తే తిప్పలు వస్తాయని, గొప్పలకి వెళ్ళకు, ఆడంబరం వద్దు. నువ్వు ఆడంబరం, నీ మాటలో ఆడంబరం వద్దు, చేతలో ఆడంబరం వద్దు, నీ ఆలోచనలో ఆడంబరం వద్దు. అప్పుడు నీకు లో చూపు కలుగుతుంది, బాహ్యచూపు తగ్గిపోతుంది, నీకు లో చూపు కలుగుతుంది. మాటలు తగ్గి మీకు లో చూపు కలిగేయకూడదు. మీకు లో చూపు కలుగుతుంది అనుకోండి, మీకు లో చూపు కలిగేయకూడదు, మాటలు తగ్గుతాయి, తలంపులు తగ్గుతాయి, మీకు సాధన పెరిగేయకూడదు. సాధన పెరుగుతుంటే మాటలు పెరగవు, మాటలు తగ్గుతాయి. సాధన పెరుగుతుంటే తలంపులు పెరగవు, తలంపులు తగ్గుతాయి. ఈ తలంపులు తగ్గేయకూడదు, ఈ మాటలు తగ్గేయకూడదు, మీకు తూకం పెరుగుతుంది. మీకు తూకం పెరిగితే బాగా బరువైన వస్తువు నీటిలో వేస్తే లోపల గడిపోతుంది, తేలికైన వస్తువు అయితే నీటిలో తేలిపోతుంది, లోపలికి వెళ్ళదు. మీకు ఎప్పుడైతే తూకం పెరిగిందో, మాటలు ఎప్పుడైతే తగ్గినాయో, వాసనలు ఎప్పుడైతే తగ్గినాయో, తలంపులు ఎప్పుడైతే తగ్గినాయో, మీకు తూకం పెరుగుతుంది. మీకు ఎప్పుడైతే తూకం పెరిగిందో, మనం లోపల హృదయంలో ఉంటే భగవంతుడు నేను ఏ హృదయంలో ఉన్నానని చెప్తున్నాడు, ఆ హృదయంలోకి మీరు వెళ్ళగలరు, ఆ హృదయంలోకి వెళ్ళి మీరు మొలగలరు, ఆ హృదయంలో మీరు ఉండగలరు, ఆ హృదయంలో మీకు నిలకడ కలుగుతుంది. అప్పుడు పరమాత్మ మీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. మనం మాటలు ఎక్కువ అవుతుంటే సాధన లేదని అర్థం, తలంపులు ఎక్కువ అవుతుంటే సాధన లేదని అర్థం. అది మీకు లోచూపు కలగాలని, గుర్తింపుల కోసం ఏ పని చేయొద్దు, ఈశ్వరుని దయ సంపాదించడానికి ఏ పని చేయండి, గుర్తింపుల కోసం ఏ పని చేయొద్దు. అంటే పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయిన చాడ కూడా తెలియకుండా అంత జాగ్రత్తగా నిర్మలంగా పని చేసుకుని వెళ్ళిపో. కొంతమంది మన ఇంటికి చుట్టం వచ్చాడు అనుకోండి, చుట్టాలు వాళ్ళు చాలా క్వైట్గా ఉంటారు, మాట్లాడే విషయం అయితే మాట్లాడతారు, ఆందోళనగా ఉండరు, ఒకరోజు రెండు ఉంటారు, సైలెంట్కి వెళ్ళిపోతారు. కొంతమంది చుట్టాలు వస్తే, కొంతమంది స్నేహితులు మనకి ఇంటికి వస్తే మన కొంపంతా రోడ్డు మీద పడేస్తారు. కొంతమంది చుట్టాలు, కొంతమంది స్నేహితులు ఎలా ఉంటారంటే, వాళ్ళు మన ఇంటికి వచ్చి రెండు రోజులు ఉంటారనుకోండి, మన కొంపంతా రోడ్డు మీద పడేస్తారు, అలా ఉండొద్దు. కొంతమంది బంధువులు ఎలా ఉంటారంటే చాలా నిర్మలంగా ఉంటారు, ఒకరోజున్నారు రెండు రోజున్నారు పని చూసుకుంటారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అలాగే ఈ లోకంలోకి నువ్వు వచ్చి వెళ్ళిపోయావని జాడ కూడా తెలియకుండా అంత నిర్మలంగా, అంత నిశ్చలంగా, అంత నిరాడంబరంగా నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు, అంతే క్వాలిటీగా చేసుకుంటూ వెళ్ళు, కూలిగా చేసుకుంటూ వెళ్ళు. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడద్దు. అంటే నీకు మనకు ఉద్రేకం పెరుగుతుందంటే ఆలోచన తగ్గుతుందని అర్థం. మనకి మాట మాటకి ఉద్రేకం వస్తాం అనుకోండి, ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడుతున్నాం అనుకోండి, ఆలోచన అంతవరకు ఆ ఎక్స్టెంట్ వరకు తగ్గుతుందని అర్థం. అంటే లో చూపు కావాలి మీకు. ఆ మౌనంలో ఇది బాగా అర్థం చేసుకోండి, మీకు మాటకి సత్యం అందదు కానీ, మీ తలంపులకి సత్యం అందదు కానీ, ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మకైనా మనస్సులో మౌనం వస్తుంటే ఆ మౌనానికి సత్యం అందుతుంది. మౌనానికి సైలెన్స్కి సత్యం అందుతుంది కానీ ఈ స్పీచ్కి అందదు, ఈ థాట్స్కి అందదు. సైలెన్స్కి మటుకు ఏదో జన్మలో సైలెంట్ సాధన, సైలెంట్ మెడిటేషన్. కొంతమంది సాధన చేస్తే చేస్తున్నట్టు కూడా మనకు తెలియనివ్వరు. ఈ సాధన ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు బజార్లో పడతారు. అలా కొంతమంది సాధన చేస్తుంటే వాళ్ళు సాధన చేస్తున్నట్టు కూడా మనకు తెలియదు, అంత సైలెంట్గా చేస్తారు. మీ వ్యవహారం కూడా అలాగే ఉండాలి, సైలెంట్గా ఉండాలి, సాధన సైలెంట్గా ఉండాలి, నీ దైనందిన జీవితంలో నీ వ్యవహారం కూడా సైలెంట్గా ఉండాలి. నీ పని మీద ఏదైనా నువ్వు మనసు పెట్టాలి కానీ అవసరం లేకుండా ఇతరుల వ్యవహారాల్లో మీరు కలగ చేసుకోకూడదు. అవసరం లేకుండా ఇతరుల యొక్క వ్యవహారాల్లో కలవ చేసుకుంటే మనకు అహంకారం పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది. అయ్యా భగవంతుడు మన దేహం ద్వారా ఏ పని అయితే జరగవలసిందో ఆ పని జరుగుతూ ఉంటుంది, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ భగవాన్ చెప్పింది అంటే దాంతో తాదాప్యం పొందద్దు. ఎవరైనా నువ్వు చాలా మంచి పని చేసావు, నువ్వు చాలా మంచివాడు అని అనుకోవద్దు. ఎవరైనా అనుకుంటారా, నువ్వు అలా అంటారనుకో, నీకు ఏదైనా ఉద్రేకం వచ్చింది అనుకో, సంతోషం వచ్చింది అనుకో, అంటే ఆ పనితో నువ్వు తాదాప్యం పొందుతున్నావు. ఆ మాట అనకముందు నీ మనస్సు ఎలా ఉందో, మాట అన్న తర్వాత కూడా నీ మనస్సు ఎలా ఉండాలి. నీ దేహం ద్వారా భగవంతుడు ఆ పని చేయించుకుంటున్నాడు, అంతే. నువ్వెవరో చేయటానికి, మనం చెయ్యాలంటే చేయగలము. శక్తి శక్తికి జీవుడికి శక్తి లేదు, శక్తి ఈశ్వరుడిది. మనందరం ఈశ్వరుడి చేతిలో పనిముట్లు. మన శరీరాలు కూడా ఆ పరతత్వం యొక్క పరబ్రహ్మ యొక్క నీడలు మాత్రమే అనే కూడా. అంటే మీ నిదానం మీరు విడిచిపెట్టద్దు, మీ ఆలోచన మీరు విడిచిపెట్టద్దు, భగవంతుడి మీద మీకున్న విశ్వాసం మీరు విడిచిపెట్టద్దు. మీ మనస్సును మటుకి ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు సాధ్యమైనంత వరకు శాంతిగా ఉంచుకోవటానికి, నిర్మలంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. ధ్యానం అభ్యసించు. మీరు చేయగలిగినప్పుడు, మీకు అవకాశం అప్పుడు ధ్యానం చేయండి. మీరు జపం చేస్తే మంచిది. ఆ జపం చేసిన తర్వాత మీకు ధ్యాన స్థితి కలిగితే ధ్యానం చేయండి. అంటే జపధ్యానములు ఇంద్రియ నిగ్రహములకు మనో నిగ్రహములకు సహకరిస్తాయి. జపం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు మనస్సు నియమింపబడుతుంది. జపధ్యానములు రెండు మంచియే. ఆహారం ఏమో ఎంత ముఖ్యమో, జపము అంతే ముఖ్యము, ధ్యానము కూడా అంతే ముఖ్యము. యజ్ఞములో జపయజ్ఞము ఏమని చెప్పాడు భగవంతుడు, జపం చేయడానికి ఖర్చుతో పని లేదు. మీరు కాశీ వెళ్ళాలంటే ఖర్చు, కానీ జపం చేసుకోవడానికి ఖర్చు ఏమి లేదు. ఏ రకమైన ఖర్చు లేని జపయజ్ఞమే. అంటే మీకు ఇష్టమైనటువంటి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుని జపం చేయొచ్చు. జపం కూడా మీ మనస్సు పలచబట్టడానికి, మనస్సు అణిగిపోవటానికి, అణిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం కలగటానికి దీనికి కూడా జపం సహకరిస్తుంది. అది జపం విడిచిపెట్టద్దు, ధ్యానం విడిచిపెట్టద్దు. అది నువ్వు చేసే పని యొక్క తాలూకా పని నేను ఐ హ్యావ్ డన్ దిస్ ఐ హ్యావ్ డన్ దట్ నేను ఇది సాధించాను అది సాధించాను అంటూ కూర్చోకు. అలా అనుకుంటే అంటే నీకు అహంకారం పెరుగుతుంది. అసలు నువ్వంటూ లేవు, అంతా ఈశ్వరుడే. మనమంటూ లేవు, అసలు ఉన్నదంతా భగవంతుడే. కానీ ఆయన లేడు మనం ఉన్నామని అనుకుంటున్నాం, కానీ ఉన్నది ఆయన, లేనిది మనం. మనం బింబం అసత్యం అనుకుంటున్నాం, ప్రతిబింబం సత్యం అనుకుంటున్నాం. ఆ సూర్యుడు అసత్యం అనుకుంటున్నాం, నీటిలో సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తా అంటే ప్రతిబింబం ఏదో అనుకుంటున్నాం. అని నువ్వేమి తొందరపడద్దు. ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేశారనుకోండి తొందరపడద్దు, ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి తొందరపడద్దు. రాగద్వేషాలు తగ్గించుకోండి, ఇష్టాయిష్టాలు తగ్గించుకోండి. మిమ్మల్ని ఎవరైనా పొగిడితే మీరు పొంగిపోవద్దు, ఎవరైనా విమర్శిస్తే కుంగిపోవద్దు. మీరు తొందర పడకండి, మీ నిదానంలో మీరు ఉండండి. మీ నిదానంలో మీరు ఉంటే మీ పనేది మీరు ప్రశాంతంగా మీ పనేది మీరు చేసుకుంటూ వెళితే భగవద్ అనుభవం పొందటానికి, ఆత్మజ్ఞానం పొందటానికి, ఆత్మానుభవం పొందటానికి మీకు వచ్చే ఆటంకాలన్నీ కూడా భగవద్ అనుగ్రహాలు అన్నీ పోతాయి. మీకు ఏదైనా దైవానుభవం పొందటానికి ఏదైనా ఆటంకాలు ఉంటే ఈశ్వరానుగ్రహాలు ఆటంకాలని మనం సూర్యుడు ఉదయించాక మంచి విధంగా అయితే కరిగిపోతుందో, అలాగే మీరు నిర్మలంగా కనుకుంటే ఉద్రేకపడకుండా ఉంటే ఏదొచ్చినా ఇది భగవంతుడి ప్రసాదం. మీకు ఏదైనా మంచి కలిగితే భగవంతుడి ప్రసాదం అనుకుంటున్నారు, ఏదైనా కష్టం వస్తే మరి అది భగవంతుని ప్రసాదమే. ఇదంతా భగవంతుని లీల, ఇదంతా భగవంతుని లీల. ఇది ప్రపంచం అంతా కూడా భగవంతుడు ఆడుకునే ఆట. అంటే మీ నిదానంలో మీరు ఉండండి, మీరు పని చేసేటప్పుడు అశ్రద్ధగా చేయొద్దు, శ్రద్ధగా చేయండి. మీరు ఏదైనా పని చేస్తున్నారనుకున్నా పని చేసినప్పుడు అశ్రద్ధగా చేయొద్దు, శ్రద్ధగా చేయండి. ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నారనుకున్న అశ్రద్ధగా మాట్లాడకండి, శ్రద్ధగా మాట్లాడండి. అది లోకానికి సంబంధించిన విషయమైనా సరే అప్పుడు కూడా భగవంతుడి దయ మీకు కలుగుతుంది. మున్నరకంగా ఉండొద్దు, మాట మున్నరకంగా ఉండొద్దు, మాట నిర్లక్ష్యంగా ఉండకూడదు. మాటలో కూడా శ్రద్ధ ఉండాలి, మాటలో కూడా పొందుకుండాలి. మాటలు కూడా దేవుడితో సమానమై ఉన్నది కాబట్టి మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడు కూడా నువ్వు ఈశ్వరుని దయకి పాత్రుడవుతావు. అయితే దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకోకు, ఎక్కడో ఉన్నాడు ఇక్కడ లేడు నువ్వు అనుకోద్దు. నీ లోపల ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు. నీ శరీరం మరణించిన తర్వాత నీ కూడానే వస్తాడు. మన అందరం మనకి పెద్ద చుట్టం భగవంతుడే, మన కూడా వచ్చి చుట్టం భగవంతుడే. ఈ చుట్టాలు శ్మశానం దగ్గర కూడా రారు. అది శనివారం, ఆ రోజు శనివారం సంత అయితే. ఇప్పుడు ఈ చుట్టాలు అందరూ మనకు శ్మశానం దాకా వచ్చినా సరిపోతున్నా, శ్మశానం దాకా కూడా రారు. మనకి అందరూ అన్ని చుట్టాల కంటే పెద్ద చుట్టం భగవంతుడే. మరణానంతర జీవితంలో మనకు కూడా వచ్చేవాడు భగవంతుడే. ఆయన మన నిజమైన చుట్టం, ఆయన మన నిజమైన స్నేహితుడు, ఆయన నిజమైన మన గురువు. భగవంతుడే మనకి నిజమైన గురువు, ఆయనే మనకి నిజమైన సహచరుడు. ఆయన నీ కూడా ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ బయట ఉన్నాడు, నీ శరీరం ఉన్నప్పుడు ఉన్నాడు, నీ శరీరం విడిచిపెట్టేశాక నువ్వు ఇతరులు ఒకరికి వెళ్ళినప్పుడు నీకు కూడా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళా నీకు కూడా ఉంటాడు. భగవంతుడు నిన్ను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండడు. ఆయన నీ లోపల కూడా ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన అనుభవంలోకి తెచ్చుకోవడానికి నువ్వు ఒక క్షణం కూడా ప్రయత్నం చేయటం లేదు. మన కాలం వృధా చేసుకుంటున్నాం, కాలం వేస్ట్ చేసుకుంటున్నాం. ఆ జాన్ డేవిడ్ అంటున్నాడు, నీకు డబ్బు విలువ తెలిస్తే కాలం విలువ కూడా తెలుస్తుంది. డబ్బు విలువ తెలియదు, కాలం విలువ తెలియదు, మాట విలువ తెలియదు. ఏదైనా ఒక విలువ తెలిస్తే మిగతా విలువలు అన్నీ తెలుసును. అంటే మీరెవరు విడిచిపెట్టి పారిపోవద్దు. ఇంట్లో ఉండి పని చేయడానికి సాధన అవసరం, కానీ పారిపోవటానికి సాధన ఎంచుకు. మీ పని అదే మీరు చక్కగా చేసుకోవడానికి సాధన అవసరం, కానీ పారిపోవటానికి సాధన ఎంచుకు. యుద్ధం చేయడానికి సాధన అవసరం, కానీ యుద్ధంలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి సాధన ఎంచుకు. బతుకుంటానికి సాధన, కానీ చచ్చిపోవడానికి సాధన ఎంచుకు. చచ్చిపోవడానికి సాధన ఎంచుకండి. అంటే మీరు ఇంటికాడ ఉండండి, మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి, చేతులతో పని చేయండి, మనసుని భగవంతుడినే పెట్టుకోండి, మమకారం తగ్గించుకోండి, పని చేయండి కానీ మమకారం తగ్గించుకోండి, చేతులతో పని చేయండి, మనసుని భగవంతుడినే పెట్టండి. మీరు చేతులతో పని చేస్తూ మమకారాన్ని తగ్గించుకుంటే మీ మనసు భగవంతుడి వైపు తిరుగుతుంది. మీరు విడిచిపెట్టవలసింది పనిని కాదు, విడిచిపెట్టవలసింది మమకారాన్ని. విడిచిపెట్టవలసింది పనిని కాదు, విడిచిపెట్టవలసింది అహంకారాన్ని. విడిచిపెట్టవలసింది పనిని కాదు, విడిచిపెట్టవలసింది అజ్ఞానాన్ని. అంచేది మీరు తొందరపడద్దు. మీకు భగవంతుడి సహకారం వస్తుంది, ఆయన దయ వస్తుంది. మీ బాధ్యత ఆయన మోస్తాడు. ఈ బాధ్యత నేను మోయగలనా లేదని అలా అనుకోకండి. భగవంతుడు ఉన్నాడు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు, ఏ చుట్టం లేని వాడికి భగవంతుడే చుట్టం. మీకు ఎవరికైనా చుట్టాలు లేకపోతే మాకు చుట్టాలు లేరు, చుట్టాలు లేరు అనుకోకండి. భగవంతుడే మనకు నిజమైన చుట్టం. మీకు వెనకాల ప్రాపర్టీ ఆస్తి లేకపోతే మనకు ఆస్తి లేదు, ఆస్తి లేదని మీరు అనుకోకండి. భగవంతుడే మన పెద్ద ఆస్తి. మీకు బ్యాంకులో నిల లేకపోతే డబ్బు లేదు, డబ్బు లేదు అనుకోండి. భగవంతుడే మనకు నిజమైన ధనం. అంచేత భగవంతుడు నీ కూడా ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ బయట ఉన్నాడు. నీ శరీరం మరణించిన తర్వాత కూడా నీ చుట్టాలు ఎవరు రాడు, నీ స్నేహితులు ఎవరు రాడు. నీ శరీరం మరణించిన తర్వాత కూడా చుట్టం నీ కూడానే వస్తాడు, నిరంతరం ఉంటాడు. నీ జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, నీ స్వప్న అవస్థలో ఉన్నాడు, నీ గాలి నిద్రలో కూడా నీ నిద్రను చూస్తూ కూడా నీ హృదయంలో ఉన్నాడు. అటు ఈశ్వరుని తెలుసుకోవడం మానేసి ఎందుకు నువ్వు కాలాన్ని పాడు చేసుకుంటావు? అంచేత ముగింపులో చెప్తున్నాను, టైము ఎంత టైం లేదు, ముగింపులో మాట చెప్తున్నాను. మీరు అక్కర్లేని గొడవలకు వెళ్ళకండి. మీ పని అది మీరు శ్రద్ధగా చూసుకోండి. మిగతా కాలాన్ని భగవద్ అనుభవం పొందటానికి ఉపయోగించుకోండి. కాలం కూడా భగవంతుడితో సమానం. మన కాలం ఎందు మనకు గౌరవం లేకపోతే భగవంతుడి మీద గౌరవం లేదని అర్థం. మన వెస్టర్న్ పీపుల్, ఇంగ్లాండ్ పీపుల్, అమెరికన్ పీపుల్ని వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. నేను మన ఎంట్రీకి 1 గంట రండి అన్నాను. నేను వాళ్ళు సరిగ్గా 1 గంటకు వచ్చి మా తలుపు దగ్గర కూర్చున్నారు బయట. నాకు 2 జ్ఞాపకం వచ్చింది, మన ఇండియా తలకాయ మరి. నాకు 2 జ్ఞాపకం వచ్చింది. ఏంటి, అసలు టైం సెన్స్ మనకు లేదు. మన బ్యాట్ అప్పటువంటిది, మనం పెరిగిన వాతావరణం అటువంటిది, మనం పీల్చుకున్న గాలి అటువంటిది. నాకు 2 జ్ఞాపకం వచ్చింది. ఏమి, వాళ్ళు 1 రమ్మన్నా వచ్చారా లేదా అని. అప్పుడు ఎవరిని అడిగాను 1 రమ్మన్నా అంటే, ఇప్పుడు 2 వాళ్ళు వచ్చారా లేదంటే, మీరు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది వాళ్ళు 1 వచ్చి అక్కడ కూర్చున్నారు. అది టైం సెన్స్. అవసరం లేకుండా మాట్లాడద్దు. మాటల వల్ల వివాదాలు పెరుగుతాయి. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీ బంగారాన్ని, మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎలా జాగ్రత్త పెట్టుకుంటున్నారో. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీకున్న మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు ఎలా జాగ్రత్త పెట్టుకుంటున్నారో. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అంతా కూడా మౌనంలోనే ఉంది. దక్షిణామూర్తి కూడా ఆయన మౌనంలోనే బోధించాడు. అంటే మాటలు చెప్పలేని తలంపులు చెప్పలేని మౌనం బోధిస్తుంది. ఆత్మతత్వాన్ని మౌనం చెప్పినంత చక్కగా, మౌనం చెప్పినంత సమగ్రంగా, మాట చెప్పలేదు, తలంపులు చెప్పలేవు, ఇంద్రియాలు చెప్పలేవు. మీ కళ్ళంక నేను చూస్తున్నారనుకోండి, మీ మనసు ఎలా పనిచేస్తుందో తెలుస్తూ ఉంటుంది. ఈ మనసు ఎటువంటి దాన్ని నేను నోడుతో అడగక్కర్లేదు. నేను మీ కళ్ళ మీ నేత్రాలకి ఎలా చూస్తున్నానుకోండి, మీ మనసులో మీ మనసు నిర్మలంగా ఉంటారు, ఆ నేత్రాల్లో కనిపిస్తుంది. మీ మనసు అశాంతిగా ఉంటే నేత్రాల్లో కనిపిస్తుంది. మీరు మనసులో చక్కగా ఉన్నారనుకోండి, మీ నేత్రాలు కూడా చక్కగా కనిపిస్తాయి. మీరు ఎవరైనా అశాంతితో ఉన్నారనుకోండి, మీ నేత్రాలు చూసినప్పుడు అశాంతి ఉంటుంది, మీ నేత్రాల్లో కనిపిస్తూనే ఉంటుంది. మాటలతోటి పని లేదు. అంటే మౌనం మంచి, ఎందుకు మౌనం చాలా మంచిదని చెప్తున్నానంటే, మాటలు తగ్గించుకోవడం మంచిది, తలంపులు తగ్గించుకోవడం మంచిది అని ఎందుకు చెప్తున్నానంటే, మౌనం జ్ఞానాన్ని పట్టిస్తుంది. అంతేకాదు మొత్తం జ్ఞానం అంతా కూడా మౌనంలోనే ఉంది. అంటే సైలెన్స్ని ప్రాక్టీస్ చేయండి. మీకు అవకాశం ఉన్నవాళ్ళు అసలు మాట్లాడొద్దని కాదు, ఎక్కువ సైలెన్స్ని ప్రాక్టీస్ చేయండి. మాటలు తగ్గించుకోండి, తలంపులు తగ్గించుకోండి, భగవంతుని పాదాలను ఆశ్రయించండి. ఆయన మన హృదయంలో కూడా ఉన్నాడు, ఆయన అనుభవంలోకి తెచ్చుకోండి. అదే మన జీవితం యొక్క గమ్యం, అదే జీవితం యొక్క లక్ష్యం. అదే మీకు ఎప్పుడైనా ఉద్రేకంగా ఉన్నారనుకోండి, కోపంగా ఉన్నారనుకోండి, ఒక గంట సేపు మాట్లాడటం మానేయండి. ఒక చెడ్డ ఉపాధ్యాయుడు ఎటువంటి వాడు, ఒక చెడ్డ గురువు ఎటువంటి వాడు, కోపం కూడా ఎటువంటిది అంటాడు బాపూజీ. ఒక చెడ్డ గురువు ఎటువంటి వాడు, ఒక చెడ్డ ఉపాధ్యాయుడు ఎటువంటి వాడు, ఏమి చదువు చెప్పడానికి చెప్పలేని మేస్టర్ గారి మన పిల్లలను పంపితే ఎలా చెప్తాడు, ఆ మేస్టర్ ఎటువంటి వాడు, నీ కోపం కూడా అటువంటిది, ఈజ్ వెరీ బ్యాడ్ టీచర్. నీ కోపం ఒక చెడ్డ టీచర్ స్టూడెంట్కి ఎలా చెప్తాడు, నీ కోపం కూడా నీకు అటువంటి మాట్లాడమని బోధిస్తుంది. అంటే మీకు ఎప్పుడైనా కోపం వస్తే మాట్లాడకుండా నోరు మూసుకు పడి ఉండండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల. రామకృష్ణుడు చెప్తాడు, ఏదైనా మంచి చెట్టు ఉందనుకోండి, మంచి మామిడి చెట్టు ఉందనుకోండి, పళ్ళు దాంట్లో కొన్ని పళ్ళు ఏలాడుతూ ఉంటాయి, ఎంత బాగుంది మామిడి పళ్ళు, ఎంత బాగుంది, ఎంత బాగా కాసింది చెట్టు, ఎంత బాగుంది అనుకుంటాం ఆ మామిడి పళ్ళు చూసి. అలాగే పరమాత్మ పరబ్రహ్మ ఒక వృక్షం లాంటి వాడు, ఋషులు యోగులు ఆ మహావృక్షానికి కాసే పళ్ళు లాంటి వాళ్ళు. పరమాత్మ అంటే ఒక పెద్ద వృక్షం లాంటిది అతను, ఆ వృక్షానికి కాసే ఫ్రూట్స్ లాంటి వాళ్ళు అండి ఎవరు, యోగులు మహర్షులు మహావతార పురుషులు. వండర్ఫుల్. ఆ పోలిక ఎంత బాగుందో చూడండి, పరమాత్మ అనేది ఒక పెద్ద వృక్షం, ఆ వృక్షానికి కాసే మంచి ఫ్రూట్స్ పళ్ళు లాంటి వాళ్ళు ఎవరు, కృష్ణుడు రాముడు వీళ్ళందరూ. ఎంత అందంగా ఎక్స్ప్రెషన్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. జ్ఞానపూరితమైన మాట, కాంతిపూరితమైన మాట, శాంతిని కలగజేసే మాట ఏ ముఖంలోంచి వచ్చినా మనం ఆస్వాదించాలి. అలా ఆస్వాదించలేకపోతే మన బుద్ధి పాడు బుద్ధి అనర్థం. ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం శివాయ నమః, ఓం నమః శివాయ, ఓం శివాయ నమః, ఓం నమః శివాయ, ఓం శివాయ నమః, ఓం నమః శివాయ, ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. సత్యము పుట్టలేదు, అది పుట్టదు, అలాగని లేదని అనుకోవద్దు. వండర్ఫుల్. భగవంతుడు చెప్తాడు గీతలో, సత్యము పుట్టలేదు, సత్యము పుట్టదు కూడా, అలాగని అది లేదని అనుకోవద్దు. శాంతి శాంతి.